ఓం శాంతి. మురళి డేట్ 15/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా వచ్చిందే పిల్లలకు కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్య గతిని వినిపించటానికి. ఎప్పుడైతే ఆత్మ శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయో అప్పుడే కర్మలు అకర్మలుగా అవుతాయి. ఎప్పుడైతే పతితంగా అవుతూ వచ్చామో అప్పుడు అన్ని కర్మలు వికర్మలుగా జరుగుతూ ఉన్నాయి. ఆత్మ పైన తుప్పు పట్టటానికి కారణం ఈ వికారాలు. పతితంగా అవ్వటం వల్లే తుప్పు పడుతుంది. ఆత్మ మీద తుప్పు ఉన్నదానికి గుర్తేంటి? ఆత్మ పైన తుప్పుంటే పాత ప్రపంచ ఆకర్షణ ఇంకా లాగుతూనే ఉంటుంది. బుద్ధి అనేది అశుద్ధత వైపుకు వెళుతూ ఉంటుంది. ఇంకా వీరు యోగం ఏం చేయగలుగుతారు? ఆత్మ మీద తుప్పు ఉన్నవారు యోగం కూడా చెయ్యలేరు. మరి తుప్పు తొలగాలి అంటే యోగ అగ్ని కావాలి. తుప్పుంటే యోగం కుదరదు. కానీ యోగానికి ప్రయత్నించండి. యోగం ద్వారానే ఆత్మకు పట్టిన తుప్పు వదులుతుంది. ఎవరికి వాళ్లు చూసుకోండి, నా బుద్ధి వికారాల వైపుకు వెళ్ళటం లేదు కదా అని. నిశ్చయ బుద్ధి ఉంచుకోండి. ఎప్పుడూ సంశయంలోకి రాకండి. వికారాలను తొలగించుకోవాలి అంటే ఒకటి స్వధర్మంలో స్థితవ్వండి, రెండు బాబా స్మృతిలో ఉండండి. అప్పుడే వికారాలను తొలగించుకోగలుగుతాము. సంగమ యుగము అంటేనే అభినందనల ద్వారా వృద్ధిని పొందే యుగం. బాబా అభినందనలు పరివార అభినందనల ద్వారానే మనందరి పాలన జరుగుతుంది. మనం సంతోషంగా ఉండగలుగుతున్నాము. మనం కూడా విశాల హృదయంతో దయాభావంతో దాతగా అయ్యి ప్రతి గడియ ఒకరికొకరు చాలా బాగుంది చాలా బాగుంది అంటూ అభినందనలు తెలియచేస్తూ ఉండండి. మీరు మంచిగా ఉన్నారు మంచిగా చేశారు అనండి, అభినందనలు ఇవ్వండి. ఇదే పాలనకు శ్రేష్ఠ విధానం. ఈ విధి ద్వారానే అందరి పాలన చేస్తూ ఉన్నట్లయితే అభినందనలకు పాత్రులుగా అయిపోతారు. మన స్వభావాన్ని సరళంగా చేసుకోవటమే సమాధాన స్వరూపులుగా అయ్యేందుకు సహజ విధానము. ఏంటి ఈ కారణానికి సమాధానం సమాధానము అంటే ఒక్కటే, స్వభావాన్ని సరళంగా మార్చుకోండి. ప్రతి కారణానికి ప్రతి సమస్యకు సమాధానం అదే. స్వభావం సరళంగా ఉండాలి. ఎవరం మనం? సరళ స్వభావమున్న ఆత్మల. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీకు కర్మ అకర్మ వికర్మల గుహ్య గతులను వినిపించేందుకు బాబా వచ్చారు. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయో అప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి. పతితులుగా అవ్వటం వలన కర్మలు వికర్మలుగా అవుతాయి. ప్రశ్న, ఆత్మపై తుప్పు పట్టటానికి కారణం ఏమిటి? తుప్పు పట్టి ఉంటే దాని గుర్తులేమిటి? జవాబు, తుప్పు పట్టటానికి కారణం వికారాలు. పతితులుగా అవ్వటం వలననే తుప్పు పడుతుంది. ఇప్పటి వరకు తుప్పు పట్టి ఉంటే వారిని పాత ప్రపంచపు ఆకర్షణ లాగుతూ ఉంటుంది. బుద్ధి అశుద్ధత వైపుకు వెళుతూ ఉంటుంది. వారు స్మృతిలో ఉండలేరు. ఓం శాంతి. పిల్లలు దీని అర్థాన్ని తెలుసుకున్నారు. ఓం శాంతి అని అనటంతోనే ఆత్మలైన మనం ఈ లోక నివాసీలం కాదు అనేది అర్థమవుతుంది. మనం శాంతిధామ నివాసులం. మనం ఇంట్లో ఉన్నప్పుడు మన స్వధర్మం శాంతి. మనం మళ్లీ అక్కడ నుండి ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాము. ఎందుకంటే శరీరంతో పాటు కర్మ చెయ్యవలసి ఉంటుంది. కర్మలు రెండు రకాలు. ఒకటి మంచి కర్మలు, రెండవది చెడు కర్మలు. రావణ రాజ్యంలో చెడు కర్మలు జరుగుతాయి. రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలుగా అయిపోయాయి. వికర్మలు చెయ్యని మనుష్యులు ఒక్కరు కూడా లేరు. సాధు సన్యాసులు మొదలైన వారి ద్వారా వికర్మలు జరగవని, ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు అని, అన్ని సన్యసించారు అని మనుషులు భావిస్తారు. కాని వాస్తవంగా పవిత్రత అని దేనినంటారో వారికి ఏ మాత్రము తెలియదు. తాము పతితులమని భావిస్తూ పతిత పావనుణ్ణి పిలుస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే వారు రారో అప్పటి వరకు ప్రపంచం పావనంగా అవ్వదు. ఇది పతిత పాత ప్రపంచం. కావుననే పావన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉంటారు. పావన ప్రపంచంలోకి వెళ్లినప్పుడు ఈ పతిత ప్రపంచాన్ని ఎవరూ గుర్తు చేసుకోరు. ఆ ప్రపంచమే వేరు. ప్రతి కొత్త వస్తువు మెల్లగా పాతబడుతుంది కదా. కొత్త ప్రపంచంలో ఒక్క పతితాత్మ కూడా ఉండే అవకాశం లేదు. పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచపు రచయిత. తానే పతిత పావనుడు. మరి వారి రచన కూడా తప్పకుండా పావనంగానే ఉండాలి. పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతారు. ఈ విషయాలు ప్రపంచంలోని వారెవరి బుద్ధిలోనూ నిలవవు. కల్ప కల్పము బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా కొందరు నిశ్చయ బుద్ధులుగా అయ్యి మళ్లీ సంశయ బుద్ధులుగా అవుతారు. మాయ ఒక్కసారిగా వారిని మింగేస్తుంది. మీరు మహారథులు కదా. మహారథులనే ఉపన్యాసం ఇవ్వటానికి పిలుస్తారు. మీరొకప్పుడు పావనులుగా, పూజ్యులుగా ఉండేవారు అని మహారాజులకు కూడా అర్థం చేయించాలి. ఇప్పుడీ ప్రపంచమే పతిత ప్రపంచం. పావన ప్రపంచంలో భారతవాసులే ఉండేవారు. భారతవాసులైన మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన ద్వికిరీటదారులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. మహారథులు ఈ విధంగా అర్థం చేయించాలి కదా. ఈ నశాతో అర్థం చేయించాలి. భగవాను వాచ, కామచితిపై కూర్చోవటం వల్ల నల్లగా అయిపోతారు. మళ్లీ జ్ఞాన చితిపై కూర్చోవటం ద్వారా తెల్లగా అవుతారు. ఈ విధంగా ఎవరైతే అర్థం చేయిస్తారో వారు కామచితిపై కూర్చునే అవకాశం లేదు. కాని ఇతరులకు అర్థం చేయిస్తూ చేయిస్తూ కామచితిపై కూర్చునే వారు కూడా ఉన్నారు. ఈరోజు ఇలా అర్థం చేయిస్తారు, రేపు మళ్లీ వికారాలలో పడిపోతారు. మాయ ఎంత శక్తివంతమైనదో చెప్పటానికి వీల్లేదు. ఇతరులకు అర్థం చేయించేవారు మళ్లీ వారే కామచితిపై కూర్చుంటారు. ఆ తర్వాత మళ్లీ అలా ఎందుకు జరిగింది అని ఎంతగానో బాధపడతారు. ఇది ఒక బాక్సింగ్ కథ. శ్రీని చూడగానే ఆకర్షణ కలుగుతుంది, వికారాలలోకి వెళ్ళిపోతారు. మాయా చాలా శక్తివంతమైనది. ప్రతిజ్ఞ చేసి మళ్లీ కింద పడిపోతే 100 రెట్లు శిక్ష పడుతుంది. వారు శూద్ర సమానంగా పతితంగా అయిపోయినట్లే. అమృతాన్ని తాగి మళ్లీ బయటకు వెళ్లి ఇతరులను బాధించినట్లుగా వికారాలకు లోనవుతే భక్తిలో గాయనం కూడా చేస్తారు. 2 చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి. ఒకే చేతితో చప్పట్లు మ్రోగం. ఇద్దరు వికారులుగా అవుతారు. ఒకరు సమాచారాన్ని ఇస్తారు, ఇంకొకరు సిగ్గుతో సమాచారాన్ని కూడా ఇవ్వరు. బ్రాహ్మణ కులల్లో అప్రతిష్ట పాలవుతామని భావిస్తారు. యుద్ధంలో ఎవరైనా ఓడిపోతే హాహాకారాలు చేస్తారు. అరే, ఇంత పెద్ద వస్తాదును కూడా పడేసిందే. ఇలా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మాయా దెబ్బతీస్తుంది. చాలా ఉన్నతమైన లక్ష్యం కదా. ఇప్పుడు సతోప్రధానంగా సుందరంగా ఉన్న పిల్లలైన మీరే కామచితిపై కూర్చోవటం వలన నల్లగా తమో ప్రధానంగా అయిపోయారు అని బాబా అర్థం చేయిస్తారు. రాముణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. అనేక మంది చిత్రాలను నల్లగా తయారు చేస్తారు. కాని ముఖ్యమైన వారిని గురించే అర్థం చేయించటం జరుగుతుంది. ఇక్కడ రామచంద్రుని నల్లని చిత్రం ఉంది. దానిని అలా నల్లగా ఎందుకు తయారు చేశారు అని వారిని ప్రశ్నించాలి. ఇది ఈశ్వరుడు రచన. ఇది ఎంతో కాలంగా వస్తుంది అని వారంటారు. కాని అసలు ఏమి జరుగుతుందో, అలా ఎందుకు జరుగుతుందో వారికేమీ తెలియదు. కామచితిపై కూర్చోవటం వల్ల పతితులుగా, దుఃఖితులుగా, పైసాకు పనికిరాని వారిగా తయారవుతారని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. అది నిర్వికారీ ప్రపంచం, ఇది వికారీ ప్రపంచం. కావున ఈ విధంగా అర్థం చేయించాలి. ఈ విధంగా సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా తయారు కావలసిందే. వామ మార్గంలోకి రావటం వల్ల వారు దేవతలు అని పిలువబడరు. జగన్నాథుని మందిరంలో పైన దేవతల కులాన్ని చూపించారు. వారిపై దేవతల దుస్తులుంటాయి, కానీ వారి నడవడికను చాలా అశుద్ధంగా చూపిస్తారు. బాబా ఏ విషయంపైనైతే మీ దృష్టి తీసుకువెళతారో దానిపై మీరు ధ్యాసనివ్వాలి. మందిరాలలో చాలా సేవ చెయ్యొచ్చు. శ్రీనాథ్ ద్వారంలో కూడా అర్థం చేయించవచ్చు. వారిని నల్లగా ఎందుకు తయారు చేశారు అని అడుగుతూ ఇలా అర్థం చేయించటం చాలా మంచిది. అది స్వర్ణిమ యుగం, ఇది ఇనుప యుగం. మరి తుప్పు పడుతుంది కదా, ఇప్పుడు మీకు పట్టిన తుప్పు వదిలిపోతుంది. ఎవరైతే అసలు స్మృతే చెయ్యరో వారి నుండి తుప్పు కూడా తొలగదు. చాలా తుప్పు పట్టి ఉన్నట్లయితే పాత ప్రపంచపు ఆకర్షణ లాగుతూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువగా వికారాల వల్లే తుప్పు పడుతుంది. వాటి వల్లే పతితులుగా అయ్యారు. నా బుద్ధి వికారాల వైపుకు వెళ్లటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇవి అర్థమయ్యాయి. ముఖ్యమైన విషయము పవిత్రతనే. మొట్టమొదటి నుండి ఈ విషయంపైనే గొడవలు జరుగుతూ వచ్చాయి. బాబానే ఈ యుక్తిని రచించారు. మేము జ్ఞాన అమృతాన్ని తాగేందుకు వెళుతున్నామని అందరూ అంటారు. జ్ఞాన అమృతం జ్ఞాన సాగరుడు వద్దే ఉంది. శాస్త్రాలు చదవటం వలన ఎవరూ పతితుల నుండి పావనులుగా అవ్వరు. పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇక్కడ పావనంగా అయ్యి మరి ఎక్కడకు వెళతారు? ఫలానా వ్యక్తి మోక్షాన్ని పొందాడు అని మనుషులు భావిస్తారు. మోక్షాన్ని పొందినట్లయితే వారి కర్మ కాండలేవి చెయ్యటానికి వీల్లేదు. ఆ ఆత్మకు ఏ కష్టం రాకూడదని, చీకట్లో ఇబ్బంది పడకూడదని జ్యోతిని వెలిగిస్తారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇది ఒక్క క్షణకాలపు విషయం. మరి అంధకారం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇదివరకు మీరు కూడా ఇది చేసేవారు. ఇప్పుడు మీరు చెయ్యరు. శరీరం మట్టిగా అయిపోతుందని మీకు తెలుసు. అక్కడ ఇటువంటి సాంప్రదాయాలు ఉండవు. ఈ రోజుల్లోని రిద్ది సిద్ధులలో ఏమీ లేదు. ఎవరికైనా రెక్కలు వచ్చాయి అనుకోండి, వాటితో వారు ఎగురుతారు. ఆ తర్వాత ఏంటి? దానివల్ల లాభమేమిటి? నన్ను మీరు స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని బాబా అర్థం చేయించారు. ఇది యోగ అగ్ని. దీని ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. జ్ఞానం ద్వారా ధనం లభిస్తుంది. యోగం ద్వారా సదా ఆరోగ్యవంతులుగా పవిత్రంగా అవుతారు. జ్ఞానం ద్వారా సదా సంపన్నులుగా ధనవంతులుగా అవుతారు. యోగి ఆయుష్ ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది, భోగి ఆయువు తక్కువగా ఉంటుంది. కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అని అంటారు. తాను ఈశ్వరుడు స్మృతితో కృష్ణుడుగా అయ్యాడు. అతడిని స్వర్గంలో యోగేశ్వరుడు అని పిలవరు. అతను అక్కడ యువరాజు. గత జన్మలో అటువంటి కర్మలు చేశాడు కాబట్టి అలా తయారయ్యాడు. కర్మ అకర్మ వికర్మ గతులను కూడా బాబా అర్థం చేయించారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. వికారాలలోకి వెళ్లటం అన్నింటికన్నా పెద్ద పాపం. అందరూ సోదరీ సోదరులు కదా, ఆత్మలందరూ సోదరులు. భగవంతుడి సంతానమై మళ్లీ అపవిత్ర దృష్టితో ఎలా చూడగలరు? బీకేలైన మనం వికారాలలోకి వెళ్లటానికి వీల్లేదు. ఈ యుక్తి ద్వారా పవిత్రంగా ఉండగలరు. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవుతుందని, ఆ తర్వాత ప్రతి ఆత్మ పవిత్రంగా అయిపోతుందని మీకు తెలుసు. అక్కడ ఇంటింటిలోనూ ప్రకాశముంటుంది. మీ జ్యోతి ఇప్పుడు వెలిగి ఉంది. జ్ఞానమనే మూడవ నేత్రం మీకు లభించింది. సత్యగంలో అందరూ పవిత్రంగానే ఉంటారు. ఈ విషయాన్ని కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలలో నెంబర్ వారీగా శక్తి ఉంటుంది. నెంబర్ వారీగా పిల్లలు స్మృతిలో ఉంటారు. రాజధాని ఏ విధంగా స్థాపన అవుతుంది అనేది ఎవరి బుద్ధిలోనూ లేదు. మీరు సైన్యం కదా, స్మృతి శక్తి ద్వారా పవిత్రంగా అయ్యి మనం రాజు రాణులుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తర్వాత వచ్చే జన్మలో మీ నోటిలో బంగారపు స్పూన్ ఉంటుంది. పెద్ద పరీక్షలు పాస్ అయ్యేవారు పదవిని కూడా పెద్దగానే పొందుతారు. తేడా అయితే ఉంటుంది కదా, ఎంత చదువు ఉంటే అంత సుఖం ఉంటుంది. ఇక్కడ స్వయంగా భగవంతుడే చదివిస్తున్నాడు. ఈ నశ మీకు ఉండాలి. మీకు ఎంతో శక్తివంతమైన ఆహారం లభిస్తుంది. భగవంతుడు లేకుండా ఈ విధంగా భగవాన్ భగవతిగా ఎలా అవ్వగలరు? ఇప్పుడు మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. ఆ తర్వాత జన్మ జన్మాంతరాల వరకు ఎంతో సుఖాన్ని పొందుతారు. ఉన్నత పదవిని పొందుతారు. కాని కొందరు చదువుతూ చదువుతూ మళ్లీ దుర్గంధంలోకి వెళ్ళిపోతారు. దేహ అభిమానంలోకి రావటం వల్ల జ్ఞానపు మూడవ నేత్రం మూసుకుపోతుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఇది చాలా శ్రమతో కూడుకున్నదని స్వయంగా బాబానే అంటున్నారు. నేను బ్రహ్మ తనువులోకి వచ్చి ఎంత కష్టపడుతున్నానో చూడండి. కాని అన్ని అర్థం చేసుకొని కూడా ఇది ఎలా జరుగుతుంది? శివ బాబా వీరిలోకొచ్చి చదివిస్తున్నారు అని మేము నమ్మము. ఇది ఏదో యుక్తి అని కూడా అంటారు. రాజ్యస్థాపన జరిగి తీరుతుంది. సత్యత అనే నావ కదులుతుందే కాని మునగదు అని అంటారు కదా. ఎన్నో విఘ్నాలు వస్తాయి. అచ్చ, మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన నయనాలలోని రత్నాలకు, శ్యామలం నుండి సుందరంగా తయారయ్యే ఆత్మలకు, మాతా పిత బాప్ దాదాల ద్వారా హృదయపూర్వకమైన ఎంతో ప్రియమైన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్ యోగ అగ్ని ద్వారా వికారాల తుప్పును వదిలించుకోవాలి. నా బుద్ధి వికారాల వైపుకు వెళ్లటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. రెండో పాయింట్ నిశ్చయ బుద్ధులుగా అయిన తర్వాత మళ్లీ ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. వికారాల నుండి తప్పించుకోవటానికి ఏ పని చేసినా స్వధర్మంలో స్థితి అయి ఉండండి, బాబా స్మృతిలో ఉంటూ చెయ్యండి. వరదానం శ్రేష్ఠ పాలన యొక్క విధి ద్వారా వృద్ధిని జరిపే సర్వుల అభినందనలకు పాత్ర భవ. సంగమయుగము అభినందనల ద్వారానే వృద్ధిని పొందే యుగం. బాబా యొక్క పరివారం యొక్క అభినందనల ద్వారానే పిల్లలైన మీరు పాలింపబడుతున్నారు. ఈ అభినందనల ద్వారానే నాట్యం చేస్తూ గానం చేస్తూ పాలింపబడుతూ ఎగురుతూ ముందుకు వెళుతున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. కావున పిల్లలైన మీరు కూడా విశాల హృదయంతో దయాభావనతో దాతలుగా అయి ప్రతి గడియ ఒకరికొకరు చాలా బాగుంది చాలా బాగుంది అంటూ అభినందనలు తెలుపుతూ ఉండండి. ఇదే పాలనకు శ్రేష్ఠ విధి. ఈ విధి ద్వారా సర్వుల పాలనను చేస్తూ ఉన్నట్లయితే అభినందనలకు పాత్రులుగా అయిపోతారు. స్లోగన్ మీ స్వభావాన్ని సరళంగా చేసుకోవటమే సమాధాన స్వరూపులుగా అయ్యేందుకు సహజ విధి. అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలారూపంగా తయారు చెయ్యండి. పిల్లలైన మీ వద్ద పవిత్రత యొక్క మహాశక్తి ఏదైతే ఉందో ఆ శ్రేష్ఠ శక్తే అగ్నిలాగా పనిచేస్తుంది. అది క్షణంలో విశ్వం యొక్క చెత్తను భస్మం చెయ్యగలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ పవిత్రత యొక్క సంపూర్ణ స్థితిలో స్థితి అవుతుందో అప్పుడు ఆ స్థితి యొక్క శ్రేష్ఠ సంకల్పంతో లగ్నం యొక్క అగ్ని ప్రజ్వలితమవుతుంది మరియు చెత్త భస్మమైపోతుంది. వాస్తవంగా ఇదే యోగ జ్వాల. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ శ్రేష్ఠ శక్తిని కార్యంలో వినియోగించండి. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. పురుషార్థం మరియు ప్రారంభంతో తయారైన అనాది డ్రామా మాతేశ్వరి. పురుషార్థం మరియు ప్రారంభం రెండు విషయాలు. పురుషార్థం ద్వారా ప్రారంభం తయారవుతుంది. ఈ అనాది సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆది సనాతన భారతవాసి పూజ్యులే మళ్లీ పూజారులుగా అయ్యి మళ్లీ ఆ పూజారులే పురుషార్థం చేసి పూజ్యులుగా అవుతారు. ఎక్కటం దిగటము అనే ఈ అనాది డ్రామా ఆట రచింపబడి ఉంది. జిజ్ఞాసువు, మాతేశ్వరి నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఈ డ్రామా ఇలా రచింపబడి ఉన్నట్లయితే ఒకవేళ పైకి ఎక్కటం అనేది ఉన్నప్పుడు వారికి వారే ఎక్కుతారు కదా, మరి పురుషార్థం చెయ్యటం వలన లాభమేముంది? ఎక్కిన వారు మళ్లీ పడిపోతారు కదా, మరి ఇంత పురుషార్థం ఎందుకు చెయ్యాలి? మాతేశ్వరి, ఈ డ్రామా పూర్తిగా అలాగే రిపీట్ అవుతుంది అని చెప్పారు. మరి సర్వశక్తివంతుడైన పరమాత్మ సదా అటువంటి ఆటను చూసి స్వయం అలసిపోర? ఎండాకాలం, చలికాలం మొదలైన నాలుగు ఋతువులలో తేడా ఉంటుంది కదా, మరి ఈ ఆటలో తేడా ఏమీ ఉండదా? మాతేశ్వరి, ఈ డ్రామా ప్రత్యేకత విశేషత ఇదే, ఉన్నది ఉన్నట్లుగా అలాగే రిపీట్ అవుతుంది. మరియు ఈ డ్రామాలో మరో ప్రత్యేకత కూడా ఉంది, ఇది రిపీట్ అయినా కూడా నిత్య నూతనంగా అనిపిస్తుంది. మొదట్లో మనకి కూడా ఈ శిక్షణ లేదు, కానీ ఎప్పుడైతే జ్ఞానం లభించిందో, సెకండ్ బై సెకండ్ ఏదైతే నడుస్తున్నదో, ఉన్నది ఉన్నట్లుగా కల్పపూర్వం వలె నడుస్తున్నా కాని దానిని సాక్షిగా భావించి చూసినట్లయితే నిత్య నూతనంగా భావిస్తారు. ఇప్పుడు సుఖ దుఃఖాలు రెండిటి గురించి తెలిసింది కనుక ఫెయిల్ అయ్యేదే ఉంటే ఇక చదివేదెందుకు అని భావించకూడదు. మరి భోజనం లభించేదుంటే దానికదే లభిస్తుంది, ఇంత కష్టపడి సంపాదించటం ఎందుకు అని అనుకోవచ్చు కదా. మామూలుగా మేము కూడా చూస్తున్నాము, ఇప్పుడు ఎక్కే కళ సమయం వచ్చింది, అదే దేవతా వంశ స్థాపన జరుగుతుంది, మరిప్పుడే ఆ సుఖాన్ని ఎందుకు పొందకూడదు? చూడండి, ఇప్పుడు ఎవరైనా జడ్జి కావాలి అనుకుంటే దానికి తగిన పురుషార్థం చేసినప్పుడే ఆ డిగ్రీని పొందుతారు కదా. ఒకవేళ అందులో ఫెయిల్ అయినట్లయితే పడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది. కానీ ఈ అవినాశీ జ్ఞానంలో ఇలా అవ్వదు. ఈ అవినాశీ జ్ఞానం కొద్దిగా కూడా వినాశనం అవ్వదు. ఇంతగా పురుషార్థం చేసి దైవీ రాయల్ వంశంలోకి రాకపోయినా కూడా, ఒకవేళ తక్కువ పురుషార్థమైనా చేసినట్లయితే ఆ సత్యగ దైవీ ప్రజలలోకి రాగలరు. కానీ పురుషార్థం చెయ్యటం తప్పనిసరి, ఎందుకంటే పురుషార్థంతోనే ప్రారంభం తయారవుతుంది. బలిహారము పురుషార్థానికే అని గాయనం చెయ్యబడింది. ఈ ఈశ్వరీయ జ్ఞానం మనుష్యాత్మలందరి కోసము. మొట్టమొదటగా ఒక ముఖ్యమైన పాయింట్ను తప్పకుండా బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు పరమాత్మ. ఆ పరమాత్మ ద్వారా ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో అది మనుష్యాత్మలందరికీ తప్పనిసరి. అన్ని ధర్మాల వారికి ఈ జ్ఞానం తీసుకునే అధికారం ఉంది. ఏ ధర్మం యొక్క జ్ఞానం ఆ ధర్మానిదైనా కాని, ప్రతి ఒక్కరి శాస్త్రం వారి వారిదైనా కాని, ప్రతి ఒక్కరి పద్ధతి వారిదైనా కాని, ప్రతి ఒక్కరి ప్రపంచం వారిదైనా కాని, ఈ జ్ఞానం అందరి కోసం. వారు ఈ జ్ఞానాన్ని స్వీకరించకపోయినా, మన వంశంలోకి రాకపోయినా, అందరి తండ్రి అయిన కారణంగా వారితో యోగం పెట్టుకోవటం ద్వారా తప్పకుండా పవిత్రులుగా అవుతారు. ఈ పవిత్రత కారణంగా వారి వారి సెక్షన్లలో పదవిని తప్పకుండా పొందుతారు. ఎందుకంటే యోగాన్నైతే మనుష్యులందరూ ఒప్పుకుంటారు. మాకు కూడా ముక్తి కావాలి అని చాలా మంది అంటారు. కాని శిక్షల నుండి తప్పించుకుని ముక్తులుగా అయ్యేందుకు శక్తి కూడా ఈ యోగం ద్వారా లభించగలదు. ఓం శాంతి.